विष्णुः गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
गायत्री चित्रावळि पश्यन्ति स्थायिलो गायत्री मंत्रान्नि कारण जगत्तुलो नाटकोडनि तेलुपुतुंदि। अक्कड मी वाक् मुख्यं कादु, మీ భావనలు కూడా ముఖ్యం కాదు, మీ చిత్రీకరణ ముఖ్యం. స్వప్నం ఉంది, మీరు పక్కనే పడుకున్నారు, కొన్ని సంవత్సరాల కళ మీరు చూసేస్తారు, మాటలు మాట్లాడతారు కదా, నిద్రలే చూస్తే ఎంత టైం అవుతుందో 2 నిమిషాలు 3 నిమిషాలు అవుతుంది. అంటే అంత స్పీడ్గా మాట్లాడుంటారా మీరు? పశ్యంతి వాక్ అంత స్పీడ్గా ఉంటుంది. చేత మీరు గాయత్రి చిత్రావళి సాధన చేస్తున్నప్పుడు ఆకార నిర్మాణం చాలా ముఖ్యం, అది గుర్తుంచుకోండి. మీరు మంత్రం ఎంత బాగా ఉచ్చారణ చేశారు అన్నది ముఖ్యం కాదు, ఎంత తొందరగా చేశారు అన్నది ముఖ్యం కాదు. మీరు ఇంటి దగ్గర చేస్తున్నప్పుడు పైకి చేయాల్సిన పని లేదు, కానీ ఆ విజన్ దర్శనం ఉందే అది చాలా స్పష్టంగా ఉండాలి. మొదటి చిత్రంలో దర్శనం ఏంటి, నేను కూర్చుని ఉన్నాను అనంత విశ్వం యొక్క అంతరాళాలలో, ఆ గాయత్రి శక్తి ఉంది. ఆ గాయత్రి శక్తి వేపుకి సహజంగానే ఈ మంత్రం ప్రసారం అవుతుంది. టీవీ సెట్ ఎటుంటే అటువైపుకి వాతావరణంలో ఉన్నటువంటి తరంగాలు ఆకర్షింపబడతాయి. నీకేం తెలియక్కర్లే, ప్రసారం చేస్తున్నవాడికి కూడా టీవీ సెట్ ఎక్కడుందో తెలియాల్సిన పనిలే కదా. మీకు తెలియాల్సిన పని లేదు, గాయత్రి మాత విశాల అంతరిక్షంలో ఎక్కడ ఉన్నదో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే శబ్దం కాదు, అక్షర సముదాయాన్ని మీరు గమనించాలి. అదే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓం అని ఎందుకు అంటున్నావు అంటే మన కళ్ళు ఓం అనే అక్షరం మీద తిరుగుతున్నాయి. ఇప్పుడు గాయత్రి మంత్రం చాలా బట్టల మీద ప్రింట్ చేస్తాం మనం, అలా ప్రింట్ చేసిన ఒక బట్ట ముందుకెళ్తోంది మనలోంచి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఒక మంత్రం ముందుకెళ్ళింది, రెండో మంత్రం ముందుకెళ్ళింది, మూడో మంత్రం ముందుకెళ్ళింది. అది అలా మంత్రాలు ముందుకెళ్తున్నాయి. ముందుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతుంది కదా, అలాగే వెళ్తే రెండు ప్యారలల్గానే ఉంటాయి. కానీ రైలు పట్టీల మీద మీరు నుంచుని చూస్తే అవి ఇలా ఒక చోటకి చేరుతున్నట్టు ఉంటాయి. చూశారు ఎప్పుడైనా, అవి రెండు దగ్గర అవ్వో, అవి అంతే దూరంలో ఉంటాయి నువ్వు ఉన్నప్పుడు అక్కడ. అలాగే ఈ గాయత్రి మంత్రం అలాగా ఆ తల్లి యొక్క వేపుకి ప్రసారం అయిపోతుంది అనేటటువంటి దర్శనం ముఖ్యం. మీరు ఆ దర్శనం చేయటంలే, అది స్థూల జగత్తులో సాధన, సూక్ష్మ జగత్తులో సాధనకి తేడా. అది చిన్న మానసిక స్థితిలో మార్పు. రెండోది ఏం చెప్పాను, గాయత్రి చిత్రావళిలో ఒక గురువు చాలా అవసరం. పశ్యంతి వాక్కి గురువు ఎప్పుడూ జీవించి ఉంటాడు. సప్త ఋషులు జీవించి ఉన్నారు పశ్యంతి స్థలంలో. గురువుగారు చూశారు కదా వాళ్ళందరినీ కూడా, పశ్యంతి వాక్తో వాళ్ళతో నేను మాట్లాడాను అని చెప్తున్నారు కదా. అంచేత పశ్యంతి వాక్లో మనం అందరం జీవించి ఉంటాం నిరంతరం. ఈ సంపూర్ణ సృష్టి దేశకాల పరిస్థితులకి అతీతంగా పశ్యంతి స్థాయిలో జీవించి ఉంటుంది. అంచేత మీకు ఇష్టమైనటువంటి గురువుని ఎన్నుకోమంటున్నా, ఆయన జీవించి ఉంటాడు పశ్యంతి స్థాయిలో. ఎవరినైనా సరే మీ ఇష్టం అది, కానీ ఒకసారి నిర్ణయించుకున్నటువంటి గురువుని మీరు మార్చుకోక్కర్లే. ఆయన ద్వారానే మిగతా గురువుల యొక్క అనుగ్రహ వర్షం కూడా వస్తుంది. ఇప్పుడు అదర్ యూనివర్సిటీస్ నుంచి ఎగ్జామినర్స్ వస్తారు, కానీ ఛానలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లెక్చరర్స్ ద్వారానే ఆ అదర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ కానీ ప్రొఫెసర్స్ యొక్క జ్ఞానం ఛానల్ అవుతుంది. అలాగే విశాల అంతరిక్షంలో అందులో పశ్యంతి స్థాయిలో అందరు గురువులు అందరు గురువులకి ఛానల్గానే పనిచేస్తారు. అంచేత ఒక గురువుని ఎన్నుకుని ఆ గురువు ద్వారా మిగతా గురువుల్ని ఛానలైజేషన్ ప్రాసెస్ అనేది రెండవ దాంట్లో మనం నేర్చుకుంటున్నాం. గురువు గాయత్రి శక్తి, గాయత్రియే. ఏ గురువు ద్వారా వచ్చినా వచ్చేది గాయత్రి శక్తి. కెమిస్ట్రీయే చదువుతాం, హిందూ కాలేజీ లెక్చరర్ చెప్పినా, ముస్లిం కాలేజీ లెక్చరర్ చెప్పినా, క్రిస్టియన్ కాలేజీ లెక్చరర్ చెప్పినా సబ్జెక్టు మారదు. అంచేత ఆ గురువు యొక్క భౌతిక శరీరాన్ని మీరు ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే మీరు అంత తొందరగా గురువు యొక్క పశ్యంతి స్థాయికి అదగ్గలుగుతారు. మొత్తము ధ్యానము ఉపాసన యొక్క రహస్యం అది. అంచేత ఏదో ఒక సింహాసనం ఉంది, సింహాసనం మీద ఏదో ఒక ఆకారం ఉంది, చాలా స్పష్టమైనటువంటి ఆకారం, మీరు టైం తీసుకోండి దానికి. అందుకని అంత టైం పడుతుంది సాధనలో. గంటలు గంటలు చేయమని ఎందుకు చెప్తా అంటే, నువ్వు 2 నిమిషాల్లో ఏం ఊహించగలవు అక్కడ, చాలా టైం పడుతుంది. నఖశిఖ పర్యంతం గురువుని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. నువ్వు కూర్చోబెట్టాకేంటి, ఆ గురువు ఉచ్చారణ చేస్తున్నాడు గాయత్రి మంత్రం, నువ్వు స్వీకారం చేస్తున్నప్పుడు నువ్వు ఉచ్చారణ చెయ్యవు, ఆయన పెదాలు కదులుతాయి. ఇక్కడ నుంచి ఎలాగైతే గాయత్రి మంత్రం అలా వెళ్ళిందని ఊహిస్తున్నావు మొదటి ధ్యానంలో, రెండో ధ్యానంలో ఆయన నుంచి గాయత్రి మంత్రం మన హృదయంలోకి నాటుతున్నాడు. ఆయన నాటాక తల్లిదాన్ని పోషిస్తుంది. గాయత్రి శక్తి ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి శక్తి, ఆ గాయత్రి మంత్రాన్ని మిల్లిమిల్లిగా ఎరగదీస్తుంది. పృథ్వీ నుంచి అంకురం ఎలాగైతే ఉత్పన్నం అవుతుందో మన శరీరం నుంచి కూడా ఆ గాయత్రి మహావృక్షం ఆ తల్లి వైపుకి వెళ్తుంది. ఆ తల్లి వైపు నుంచి మళ్ళీ తండ్రి, తండ్రి వైపు నుంచి మళ్ళీ అలా ఒక సర్కిల్ ఒక ట్రయాంగిల్ ఒక భావ పరంపర. అంటే ఏంటి, మీరు అక్కడే తిరుగుతున్నారు. త్రయీ విద్య అంటాను దీన్ని వేదాలలో. గురువు మంత్రాన్ని ఇచ్చాడు, నువ్వు మంత్రాన్ని స్వీకరించావు, మంత్రం అమ్మ వరకు వెళ్ళింది, అమ్మ నుంచి మళ్ళీ గురువు నుంచి ఆ శక్తి మీ వరకు వచ్చింది. ఎందుకు గురువు అక్కడ ఉండటం అంటే ఫిల్టర్ లాగా పనిచేస్తాడు. ఏ శక్తి ఎటువైపు ఉపయోగించుకోవాలో మనకి తెలీదు, గురువుకి తెలుసు. అంచేత గురువుకి అపచెప్తున్నాం మనలో ఉన్నటువంటి ఏ కర్మబంధాన్ని, మనలో ఉన్నటువంటి ఏ గ్రంథిని, ఏ ఉపత్యకను, ఏ నాడీ సమూహాన్ని, ఇవన్నీ మనం గాయత్రి మహావిజ్ఞానం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు తెలుసుకుంటాం మనం. కానీ అది మనకి ప్రస్తుతం తెలిసినా తెలియకపోయినా ఈ గాయత్రి చిత్రావళిలోని ఆ 2వ బొమ్మ ద్వారా మనము మన శరీరంలో కావలసినటువంటి మార్పులు మనం చేసుకోగలుగుతాం. అంచేత ఈ చిత్రావళి, ఈ చిత్రాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి మనం? ప్రాక్టీస్లో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, రకరకాల ప్రాక్టీసులు, బ్రేక్ వేస్తూ ఉంటాం, గేర్లు మారుస్తూ ఉంటాం, ఖాళీ మైదానంలో అన్నీ వేస్తూ ఉంటాం, ఎదురుకుండా ఆవిడు రాడు. కానీ ఆ ప్రాక్టీస్ వల్ల లాభం ఏమవుతుంది? ఖాళీగా రోడ్డు దొరికినప్పుడు మీరు 4th గేర్కి వెళ్ళిపోతారు, ఎవరైనా అడ్డొస్తే బ్రేక్. ఆధారం శ్రీనాథ శర్మ ఆచార్య, అందులో డౌట్ ఏం లేదు. ఆయన యొక్క గురుత్వము, ఆయన యొక్క మార్గదర్శనము, ఆయన యొక్క ప్రేరణే ప్రపంచం అంతటికీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి ఆయనే బాధ్యుడు. మనువు రాబోయేటటువంటి మనువు ఆయనే. అంచేత అది దాటి ఎవడు వెళ్ళలేడు, ఆయన పరిధి దాటి. కానీ ప్రజెంటేషన్ మారుతుంది కదా. అంచేత దేవమాత గౌతమి ట్రస్ట్ తరఫున మనం చేసేటటువంటి కార్యకలాపాలు, సాధనలు, వాటికి మిగతా సంస్థలకి విశిష్టత ఉండాలని కదా నేను కోరుకునేది. విశిష్టత ఉందని తెలుస్తూనే ఉందిగా, కానీ ఆ విశిష్టత ఇన్ టైం అందించాలి. మీరు నవరాత్రికి ముందు ఇది అందిస్తే, దాని తర్వాత సహస్రకుండ యజ్ఞాలకి ఈ బుక్స్ అవంతా అక్కడికి వెళ్తే ఆ వచ్చిన వాళ్ళకి తేడా తెలుస్తుంది, ఈ సంస్థ ఆ సంస్థ ఏంటి, లేకపోతే ఏమీ లేవా అడిగితే ఎవడైనా అర్థమవుతుంది కదా. మరి ఎలా చేస్తారు మీరు, ఎలా అందజేస్తారు ఆవేదన మిగతా వాళ్ళకి? అండ్ దే హ్యావ్ టు రన్, కూర్చుంటే పనులు జరగవు. వాళ్ళు ఎప్పుడో తిరిగ్గా వస్తామంటే నేను కూర్చోటానికి టైం ఉండాలి కదా. అంచేత ఏ రోజు ఆ రోజు పూర్తయిపోయి నాకు సాయంత్రానికి నా టేబుల్ మీద వస్తే, మరి నాకున్నటువంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎలా చేస్తానన్నా నాకే అర్థం కావటంలే. దానికే హెల్పర్స్ కావాలి, రాసేవాళ్ళు కావాలి. ఇది ఇంజంటే. మరి దానికోసం మీరు ఎలా అరేంజ్మెంట్ చేస్తారు అన్నది మీరు ఆ గురువుల యొక్క, ఋషుల యొక్క ఆవేదన ఎంత అర్థమైంది దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకు పనికిరాను డిగ్రీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కోసం 15,000-20,000 ఖర్చు పెట్టారు, తిరిగారు రాత్రి పగలు. దీనికి తిరగలేము అంటే మనం చేయగలిగేది ఏముంది? అంటే ఆ మాత్రం ఇంట్రెస్ట్, ఆ మాత్రం బాధ్యత దీంట్లో లేదనే అర్థం అంతే తప్ప, జరగలేదు అంటే చేత కాలేదని అర్థం అంతే. చేత కాలేదు అంటే అర్థం ఏంటి, మిగతా ఎందుకు చేయగలిగారు, ఇది ఎందుకు చేయలేకపోయారు? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని వాడిని నేను ముందే చెప్పాను కదా, మిగతా గురువులకి నాకు ఉన్నటువంటి స్పెషల్ తేడా. ఇంట్రెస్ట్ లేని వాళ్ళ జోలికి నేను వెళ్ళను. వాళ్ళ వెంటబడి జన్మల జన్మల భూతంలా గురుదేవులు అంటూ ఉండేవారు, నేను ఎత్తిమీద పడి పరిగెట్టిస్తాను రామకృష్ణ అని. నేనేం పరిగెట్టించను, అలాగా పరిగెట్టగలిగితే పరిగెట్టిస్తున్నప్పుడు పరిగెట్టండి, ఇప్పుడు మాత్రం పరిగెట్టిస్తున్నాను నేను. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకుండా ఆ స్పీడ్, ఏ మాత్రం మీ స్పీడ్ తగ్గినా ఫినిష్ అందుకోలేరు, మనం అందించలేము. ఆ మహాకాల చక్రంలో జరుగుతున్నటువంటి ఆ స్పీడ్ అలా ఉంది. 1వ తారీఖున కదా అసలు మనం చెప్దాం అనుకున్నాం, అసలు 1వ తారీఖే 3 బుక్స్ అయిపోతున్నాయి. స్పీడ్ అలా ఉంది వాళ్ళది. అంటే వాళ్ళ స్పీడ్కి నేను తట్టుకోలేను కదా, అసలు నా శరీరం తట్టుకోలేదు, అది తట్టుకోలేదు అంటే ఇంకా వాళ్ళు ఎంత స్పీడ్లో ఉన్నారో ఊహించుకోండి. నేను చాలా ఫిల్టర్ చేసి మీకు ఇస్తూ ఉంటే అమ్మో అమ్మో అంటున్నాను, మీరు ఇప్పటికే అమ్మో బెంగ పెట్టేసుకుంటున్నారు, ఇది ఎలా జరుగుతుందా అని. బెంగ పెట్టుకుంటే జరగవు, పరిశ్రమ చేస్తే జరుగుతాయి, కోఆర్డినేషన్ చేస్తే జరుగుతాయి, 10 చోట్లకి తిరిగితే జరుగుతాయి, అహంకారాన్ని పక్కన వెళ్ళి కాళీ నడకన బతిమాలుకుంటే జరుగుతాయి. నేను ఎందుకు అడగాలి వాళ్ళని? చేతొచ్చిన వాళ్ళని అడగాలి, అంతకంటే నువ్వు చేసేది ఏంది? ఎగ్జామినేషన్ మార్కులు అడుక్కోవటంలే, అంతకంటే ఘోరమా ఇది? వాళ్ళని మార్కులు అడగడం కంటే ఇది బెటరే. జీవితంలో ఈ పని కోసం మీరు ఇతరులని సహాయం అడగటం కదా. ఆ భావంతో శాంతంగా మనస్సుని
నిర్మలం చేసుకుని ఒక నిమిషం గాయత్రి చిత్రావళిలో అంటే ఏంటన్నమాట, దర్శనం పశ్యంతి వాణి, గాయత్రి మంత్రం అలా వెళ్తుంది. ఒక గాయత్రి మంత్రం తర్వాత ఒక గాయత్రి మంత్రం అలా అమ్మ వరకు వెళ్తుంది. 5 సార్లు చేస్తాం మనం. 5 సార్లు చేసిన తర్వాత కాసేపు ఆగుతాం ఆవిడ రియాక్షన్ కోసం, మౌనంగా ఏమీ చెయ్యం. ఇంకా 5 సార్లు గాయత్రి మంత్రం చేశాక ఊరుకుంటాం మౌనంగా. మళ్ళా నేను మొదలెట్టేంతవరకు కళ్ళు మూసుకోండి, నడువు నిటారుగా ఉంచుకొని మీకు నచ్చిన ముద్ర వేసుకోండి. గోళ్ళకి తగలకూడదు, వేళ్ళు వీలైనంత వరకు నిటారుగా ఉండాలి. ముద్రలో లేనటువంటివి ఉచ్చారణ చేస్తున్నటువంటి ప్రతి మంత్రము మీ అక్షరము మీ కళ్ళ ముందే ఏర్పడాలి. అది చాలా ముఖ్యం. మీ కళ్ళ ముందు అక్షరాలు ఏర్పడటం చాలా ముఖ్యం. ఉచ్చారణ చేయటం అంత ముఖ్యం కాదు. ఓం భూభువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. మెల్లిగా కళ్ళు తెరవండి. గాయత్రి చిత్రావళి. ఈ మానవ శరీరము తల్లి తండ్రి వల్ల మనకి లభించింది. ఆధ్యాత్మిక జగత్తులో పొందవలసినటువంటి ఆధ్యాత్మిక శరీరము, దాన్ని ద్విజత్వము అంటాం. అది గురువు గాయత్రి మాత వల్ల లభిస్తుంది. అంటే ఆధ్యాత్మిక తండ్రి గురువు, ఆధ్యాత్మిక తల్లి గాయత్రి మాత. అంచేత ఈ సీన్ మీరు ఊహించుకోవాలి. గురువు, గురువుకి పక్కన గాయత్రి మాత కూర్చుని ఉన్నాడు కళ్ళు మూసుకుని. ఎదురుకుండా గురువు, గురువు పక్కన గాయత్రి మాత. అంచేత కుడివైపు గురువు, ఎడమవైపు గాయత్రి మాత ఆకాశంలో. అక్కడ గురువు గాయత్రి మంత్ర దీక్ష ఇస్తాడు మనకి. ఎటువంటి గాయత్రి మంత్ర దీక్ష ఇస్తాడు? ప్రాణవంతమైనటువంటి గాయత్రి మంత్రము. ఎవరు పడితే వాళ్ళు గురువులు కాలేరు ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా స్వీకరించకండి అని చెప్పటంలో అంతరార్థం అదే. ప్రాణశక్తి ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే మీరు గురువుగా స్వీకరించాలి. వాళ్ళు ఏ యుగ పురుషులైనా, ఏ యుగానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ ప్రాణంలో లోటు ఉండదు. ఇంకేంటంటే వాళ్ళు అజరామరులు అయిపోతారు. గాయత్రీ మంత్ర సాధకులు అమరులు అయిపోతారు. ఇంచేత మీరు విశ్వామిత్రుడినే మీ గురువుగా ఎన్నుకోవచ్చు, వశిష్ఠుడినే మీ గురువుగా ఎన్నుకోవచ్చు. లేదు, ఈ కాలంలో ఈ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మనకి తెలిసినటువంటి భాషలో చెప్పినటువంటి మంత్ర శక్తిని తన చైతన్యవంతంగా మార్చుకున్నటువంటి వ్యక్తి శ్రీరామ్ శర్మ ఆచార్య లాంటి వ్యక్తుల్ని మీరు గురువుగా ఎన్నుకోవచ్చు. కానీ ఎవరిని ఎన్నుకున్నా ఇవాళ మీరు ఫైనలైజ్ చేసుకోండి దాన్ని. అక్కడ మూసుకొని మీరు ఆకాశంలో చూస్తున్నప్పుడు ఈ ప్రెసిడెంట్స్ చైర్ అని చెప్తాను చూసా, పెళ్ళిళ్ళలో వాటిలో వేస్తాం, అలాంటి చైర్లో రెండు కుర్చీలు ఉన్నాయి. అందులో నా సలహా ఏంటి అంటే, మీరు ఎన్నుకుంటున్నప్పుడు సివివినైనా ఎన్నుకోండి, లహరీ మహాశయనైనా ఎన్నుకోండి, రామకృష్ణ పరమహంసనైనా ఎన్నుకోండి, అరవిందోనైనా ఎన్నుకోండి, శ్రద్ధి సాయినైనా ఎన్నుకోండి, సత్యసాయినైనా ఎన్నుకోండి, శ్రీరామ శర్మ ఆచార్యనైనా ఎన్నుకోండి. ఇంకా ఎన్నుకోవటం వేసుకుని ఆ కుర్చీలో మనకి కుడివైపు ఆసీనులై ఉన్నారు గురుదేవులు. ఆ గురుదేవులు ఆసీనులై ఉంటే ఆయన నుంచి ఇందాక మనం గాయత్రి మంత్రం ఎలాగైతే మనలోంచి అమ్మ వరకు వెళ్ళింది అనుకుంటున్నాము, అలాగే ఆయన నుంచి మనకి వస్తుంది. ఆయన గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తూ ఉంటే మీరు దాన్ని వింటున్నారు. ఒక మూడు సార్లు శాంతంగా ఏ విధమైనటువంటి మానసిక ఉద్వేగము లేకుండా ఆ గురుదేవుల నోటి నుంచి ఆవిర్భూతమైనటువంటి ఆ గాయత్రి మంత్ర దీక్షను స్వీకరించుకోండి. ప్రతిరోజు మీరు సాధన మొదలెట్టే ముందు ఈ ప్రక్రియ చేసుకోవాలి. మీరు మనసులో మూడు సార్లు గాయత్రి మంత్రం అనుకోండి, ఆయన నుంచి మీ వైపుకి వస్తున్నట్టు, అంటే ఆయన నుంచి ఓం అనే శబ్దము మీ అంతరాళ్ళలో ప్రవేశిస్తుంది, భూర్భోస్వ శబ్దము మీ అంతరాళాల్లో ప్రవేశిస్తుంది, తత్సవితుర్వరేణ్యం మీ అంతరంగంలో ప్రవేశిస్తుంది, భర్గోదేవస్య ధీమహి మీ అంతరంగంలో ప్రవేశిస్తుంది, ధియోయోన ప్రచోదయాత్ మీ అంతరంగంలో ప్రవేశిస్తుంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ఇలాగ గురువు నుంచి మన అంతరంగంలో ప్రవేశించినటువంటి శక్తివంతమైనటువంటి గాయత్రి మంత్రము, ఆయన పక్కనున్న రెండో సింహాసనం మీద తల్లి కూర్చుని ఉంది. ఇప్పుడు మూడు మంత్రాలు ఆమె వద్దకు మనం పంపిస్తాం.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్.
ఆ శక్తి గాయత్రి నుంచి గురువు, గురువు నుంచి మన అంతరాళము, మన అంతరాళం నుంచి మళ్ళా గాయత్రి, మళ్ళా గాయత్రి నుంచి గురువు, అలాగా ఒక త్రిభుజం ఏర్పడుతుంది. అది ఒక్కసారి మనసులో ఆలోచించుకుంటే ద్విజత్వానికి ఇది ఆధారభూతమైనటువంటి సాధనగా మారుతుంది. మీకు ఈ ద్విజత్వానికి ఆరాధన, సాధన, ఉపాసన ఆధారం ఏంటి అంటే యజ్ఞోపవీత సంస్కారం, గురుదీక్ష. ఈ సంస్కారం చేసుకున్నటువంటి వాళ్ళకి గాయత్రి మంత్రం చాలా సులభంగా పలుకుతుంది. ఇది ప్రతిరోజు చేసుకోవాలి. మనం పూజలు అవి చేస్తున్నప్పుడు యజ్ఞోపవీతం ఇస్తూ ఉంటాం భగవంతుడికి. మన వినాయకుడికి కూడా విషయం అంటే వినాయకుడికి యజ్ఞోపవీతం లేదనా, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటాం మనం. ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నాం మనం? ఈ సంపూర్ణమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా గాయత్రి మంత్రమే. అదే కదా నిన్న ఆదిశక్తిగా మనం అనుకున్నాం. ఆ ఆదిశక్తి యొక్క శక్తిని మన అంతరాళాల్లోకి ప్రవేశింపజేసింది గురుదేవుడు. అది మళ్ళా ఆదిశక్తి వల్లే, ఆ ప్రకృతి వల్లే మళ్ళా ఉద్భవిస్తుంది, అంకురిస్తుంది. గురువు వల్ల అంకురించదు, బీజమే గురువు. ఆ బీజం మళ్ళీ అంకురించాలి అంటే తల్లి ఉండాలి, అది మళ్ళా గాయత్రి మాతే కదా. అంచేత ఆ ఆధ్యాత్మికమైనటువంటి మాతాపితరులు, తల్లిదండ్రులైనటువంటి గురువు ఆ గాయత్రి మాతకి నమస్కారం చేసుకుంటూ మంత్రోచ్చారణ చేసుకుంటాను రోజు మనం. అర్థమైంది కదా? అంచేత రేపటి నుంచి ముందు ఇది వస్తుంది, తర్వాత మంత్రం వస్తుంది. నిన్న ముందు చెప్పుకున్నది తలకిందరవుతుంది. అర్థమైంది కదా? అంచేత మీరు ఎప్పుడు గాయత్రి మంత్ర సాధన కూర్చున్నా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. గురువు నుంచి మంత్రాన్ని స్వీకరించి, స్వీకరించినటువంటి ఆ మంత్రశక్తి గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో ప్రోధి చెందుతోంది. ఆ మంత్ర తరంగాలు అలా వెళ్తున్నాయి, చెరిగి మళ్ళా అవి మనలోకి ఏర్పడుతున్నాయి అనేటటువంటి భావనతో ఈ గాయత్రి చిత్రావళిలోని 2వ మంత్ర అధ్యాయం ఏంటి హెడ్డింగ్? ఆధ్యాత్మిక మాతాపితరులు, లేకపోతే ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. ఇదైన తర్వాత మనం ఎక్కడికి వస్తాం? గాయత్రి మంత్రం యొక్క 24 శక్తుల గురించి వస్తాం మనం. ఆ 24 శక్తులు మళ్ళీ మనం ఒకసారి ఆ శ్లోకాలు కంటతా పట్టుంటే
ఈ గాయత్రి చిత్రావళి పశ్యంతి స్థాయిలో అంటే ఒక విధంగా కారణ జగత్తులో ఉన్నటువంటి శక్తిధారలతో సంబంధం పెట్టుకునేటటువంటి విద్య. మొట్టమొదట మనం ఏం నేర్చుకున్నాం? గాయత్రి మంత్ర శబ్ద తరంగాలను కారణ జగత్తులోకి పంపించడం నేర్చుకున్నాం. మనం మంత్రోచ్చారణ చేస్తున్నాం, ఆ మంత్రాక్షరాలను మనం దర్శిస్తున్నాం. ఆ దర్శిస్తున్నటువంటి మంత్రాక్షరాలు ఒకదాని వెంట ఒకటి ఒక బంగారు తివాసిలాగే ఏర్పడి ఆ కారణ జగత్తులో ఉచ్చలోకాలలో ఉన్నటువంటి ఆ తల్లి వద్దకు వెళ్ళి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనకి లభింపజేస్తున్నాయి. ఇది మన ప్రయత్నం. రెండోసారి మనం ఏం నేర్చుకున్నాం? మన ప్రయత్నానికి ఇదివరకు ఆ సాధనలు చేసి నిష్ణాతులైనటువంటి వాళ్ళ అనుగ్రహాన్ని కూడా కలుపుకుంటున్నాం, వాళ్ళనే మనం గురువులు అంటాం. అంచేత ఇప్పుడు ఏం చేస్తున్నాం? గురుస్వరూపాన్ని తెచ్చుకుని ఆ గురుస్వరూపము చేసినటువంటి మంత్ర విద్య ఆ ఛానల్ని ఓపెన్ చేసుకుంటున్నాం. అంచేత మీరు ఎప్పుడు ఈసారి గురువు బ్రహ్మ, గురువు విష్ణువులన్నా కూడా ముందు ఆ గురువు యొక్క స్వరూపాన్ని స్పష్టంగా దర్శించండి. దర్శించిన తీసిన తర్వాత గాయత్రి మాత స్తోత్రం చేస్తున్నాం మనం. గాయత్రి మాత స్తోత్రం చేస్తూ ఉంటే అర్థం ఏంటన్నమాట? రెండో కుర్చీ ఉంది కదా, రెండో కుర్చీలో గాయత్రి మాత వచ్చి ఆసీనురాలైంది. ముందు గురువు, తర్వాత తల్లి, తర్వాత 3 సార్లు ముందు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేసినప్పుడు గురువు నుంచి గాయత్రి మంత్రం మీ వద్దకు వస్తుంది. ఆ తర్వాత మీరు 108 సార్లు చేస్తారో, 1000 సార్లు చేస్తారో, 1 గంట సారి చేస్తారో, మీ సాధన సమయం మీరు ఎంత నిర్ధారణ చేసుకుంటారో అంతసేపు మీ నుంచి నిరంతరము మంత్రము గాయత్రి మాత దగ్గరికి వెళ్తుంది. కానీ వెళ్ళి ఆగటం లే అక్కడ, అక్కడ నుంచి మళ్ళీ గురువు ద్వారా మీలోకి వస్తుంది. ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది ఇలాగా. మీరు ఇలా పంపిస్తున్నారు, గురువు దాన్ని ఛానల్ చేసి మీకు మళ్ళా తిరిగి పంపిస్తున్నాడు అనుగ్రహాన్ని. గుర్తుంచుకోండి, మీరు చేసిన ఉచ్చారణ కంటే అనేక 100,000,000,000 రెట్లు శక్తిధారలు మీ దగ్గరికి వస్తాయి. మీరు ఓపెన్ అవుతే భరించగలగాలి ఆ శక్తిని. అందుకు గురువు ద్వారా రావటం, డైరెక్ట్గా ప్రకృతిలోంచి వస్తే మనం భరించగలమో లేదో మనకి తెలీదు, కానీ గురువుకి తెలుసు ఎంత భరించగలమో మనం కదా. అంచేత ఆ గురువు నుంచి వస్తున్నప్పుడు ఆయన దాన్ని ఛానలైజ్ చేసుకుంటాడు, ఎంత శక్తి వీడు భరించగలడు, లేకపోతే ఏ ఉపచిక, ఏ చక్రము, ఏ గ్రంథిలో ఆ శక్తిని పంపించాలి అనేది ఇంకా నువ్వు ఆలోచించక్కర్లే. ఆ కమాండ్ గురువు ద్వారా వెళ్ళిపోతుంది. గాయత్రి చిత్రావళిలో పశ్యంతి స్థాయిలో గాయత్రిది ఇంకొక స్వరూపం ఉంది, పంచముఖి దశభుజి. ఈ గాయత్రి అంటే ఈ విరాట్ స్వరూపమే, ప్రకృతి యొక్క విరాట్ స్వరూపమే. ఆ విరాట్ స్వరూపం ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. అంచేత పంచముఖి గాయత్రి అంటే మనలో ఉన్నటువంటి పంచముఖాలు, పంచకోశాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ ఐదింటి గురించి విశేషంగా మనం అధ్యయనం చేస్తాం. మనం ఇది ఎంత విశేషంగా అధ్యయనం చేసినా ప్రకృతిలో ఆ స్థితిలో వెళ్ళినటువంటి వ్యక్తులు, లేకపోతే ఆ సాధనా క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి ప్రవాహాన్ని కనుక మనం పట్టుకోగలిగితే ఇంకా సులభంగా ఈ పంచముఖాల యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. కనుక ఐదు ముఖాలు ఉన్నటువంటి గాయత్రీదేవిని మనం మనసులోకి తెచ్చుకుంటాం. మనం తెచ్చుకున్న తర్వాత ఈ ఐదు ముఖాల ద్వారా ఒక్కొక్క ముఖానికి రెండు చేతులు కదా, మొత్తం 10 చేతులు. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి 5 కోశాలు 10 దిశలలో అభివృద్ధి చెందవచ్చు. 8 దిక్కులు పైకి కిందకి 10 దిశలలో అభివృద్ధి చెందవచ్చు. ఆ 10 దిశలలోనూ మీరు అభివృద్ధి చెందాలి. అంటే ఏంటవుతుంది చివరికి, సంపూర్ణ విశ్వము మీరే అయిపోయే స్థితికి ఎదగగలిగేటటువంటి సాహసాన్ని పొందగలుగుతాము. దాని కొరకు గాయత్రి మాత యొక్క శరీరంలో ఆ పంచముఖి మానసిక ఆరోగ్యం కాపాడుకోవటమే కాకుండా ఎదుటవాడి యొక్క మానసిక ఆరోగ్యము బాధ పెట్టేటట్టు చేయకూడదు. రెండు, మన భారతీయ ఆహార స్వీకార ప్రక్రియలో చాలా మార్పులు మనం తీసుకురావాల్సి ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకి పడినా పడకపోయినా, బలవంతం చేస్తారు మనుషులు, మనం ఆహారం స్వీకారం తీసుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని తీసుకోవాల్సి వస్తుంది. అది బ్రేక్ చేయాలి మనం. కానీ అది బ్రేక్ ఎప్పుడు చేయగలుగుతాం అంటే, మనకి ఆహారం ఇస్తున్నటువంటి వాళ్ళు వీడు మొహమాటపడ్డు, ఆకలిగా ఉండడు, వీడికి కావాల్సింది చాలా స్పష్టంగా అడిగి తీసుకుంటాడు అనేటటువంటి నమ్మకం కలగజేయాలి. శారీరక ఆరోగ్యానికి ఇది గాయత్రి మంత్రోపాసకులు తీసుకోవాల్సినటువంటి మొదటి స్టెప్ అసలు. రెండోది, చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఇచ్చారు కదా పెట్టారు కదా అని తినకండి. ఇంట్లో కూడా టిఫిన్ చేశారు, అందరూ తింటున్నారు కదా అని మీరు తినాల్సిన పనిలే. ఎవరు తింటం లేదు, టిఫిన్ చేయలేదు, మీకు ఆకలిస్తుంది, టిఫిన్ కావాలి అని అడగండి. రెండు, ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది కాకుండా భావపరమైనటువంటి ఆరోగ్యం ఒకటి ఉంది, ఇమోషన్స్ అంటాం వాటిని, భావాలు. ఇప్పుడు మానసిక స్థితి, మనోమయ స్థితి, శారీరక స్థితి, ఇవి మనకి స్పష్టంగానే అర్థమవుతున్నాయి. కానీ ఇమోషన్స్, కామమయ జగత్తులో ఉన్నటువంటి భావ పరంపర మనకు అర్థం కావటం లే. ఇమోషన్స్ అంటే ఏంటి అంటే, భగవంతుడు సకల దేవతా స్వరూపుడు, మీకు రాముడు అంటే ఇష్టం, అంచేత రామ అనే నామం మీ చెవిలో పడినప్పుడు కేవలం భగవంతుడే కాదు మీరు కూడా స్పందిస్తారు. భగవంతుడు అనే మాట వేరు, రామ అనేటటువంటి మాట వేరు. ఇమోషన్స్ అంటే అది అర్థం, భావం అంటే. కామమయ జగత్ అంటే అది అర్థం. కామం అంటే కామం అనే కాదు, భావావేశము. కొన్ని పేర్లు తలుచుకునేసరికి కళ్ళమన్నీళ్ళు వచ్చేస్తాయి. కొన్ని సంఘటనలు అవి, అక్కడ కళ్ళమట నీళ్లు రావటానికి ఏముంది? ఆ భావావేశం యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మన పరివారంలో ఇమోషన్స్కి మనం స్థానం ఇవ్వం. అంటే ఏంటి, భావావేశానికి లోనైపోయి శరీరాలు గడగడగడగడ ఉండిపోయి మూర్చి వచ్చేసింది అనుకోండి, భగవంతుడు పేరు వింటే చుట్టుపక్కల వాళ్ళందరికీ అది చాలా ఆరోగ్యమైన సిమ్టమే కావచ్చు, కానీ మీకు మంచిది కాదు, అది నర్వస్ బ్రేక్డౌన్కి కారణం అవుతుంది. కనుక ఆ ఇమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పుడు ఏదైనా భావావేశానికి మీరు లోనవుతే బయటకు వెళ్ళిపోవటమే, ఆ భావవేశానికి లోన్ అవటం కాదు. బయటకు వెళ్ళిపోయి ఆ భావవేశం కొంచెం తగ్గాక మళ్ళా రండి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఈ భావవేశాలలోనే మిగతా భావవేశాలు ఉన్నాయి, మోహము, కోపము. అవి అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. కోపం వచ్చింది నిజమే, కోపం వచ్చింది కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకుండా, కోపం వంకతో మనం చెప్పదలుచుకున్నా చెప్పేయచ్చు, ఆ తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మామూలుగా కోపం వచ్చింది మీకు, కోపం వస్తే మీకున్నటువంటి దుగ్ధ ఏదో తీర్చేసుకుంటారు, అది కాకుండా కోపం వచ్చింది కనుక కోపంలో మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారో ఆ భావాలు కోపం వంకతో వెళ్ళిపోతే ఎదుటివాడికి నచ్చలేదనుకోండి, కోపంలో అలా అనేసి అని అనొచ్చు కదా. కానీ మీరు చెప్పవలసిన విషయాలు వెళ్ళిపోయాయి కదా. అలాంటివి కొన్ని గాయత్రి యొక్క ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్స్లో, ఆరోగ్యం యొక్క ఆస్పెక్ట్లో మీరు నేర్చుకోవాలి. ఆరోగ్యమే కాకుండా రెండోది గాయత్రిది ధనము. ధనం సంపాదించటం ఒక ఎత్తు, ధనం ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. ఖర్చు పెట్టడం చాలామందికి రాదు, సంపాదించటం కొద్దిమందికి వచ్చు. దాన్ని ఖర్చు పెట్టడం అసలు చాలామందికి రాదు. ఇంచేత ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా సవ్యంగా, అంతకంటే బాగా ఇంకోళ్ళు ఖర్చు పెట్టలేరు అనేటటువంటి స్థితిలో ఖర్చు పెట్టేటటువంటి మితవ్యయత అని గురువుగారు చెప్తూ ఉంటారు. దాన్ని ఫ్రూగల్ అంటే అర్థమవుతుంది కదా, మితవ్యయత అంటే తక్కువలో ఎక్కువ ఫలితాన్ని పొందగలిగేటటువంటి శక్తి. చేత ఆరోగ్యము, ధనము యొక్క ఉపయోగము, మూడు విద్య. గాయత్రి యొక్క మూడో ముఖము విద్య. నిరంతరము విద్యా సముపార్జన జరుగుతూ ఉండాలి. ఈ విద్యా సముపార్జన అనేది ఎలా జరుగుతుంది అంటే, ఒక రచయిత కానీ ఒక సబ్జెక్టు మీద కానీ మీకు కావలసినటువంటి అవగాహన ఏర్పడేంత వరకు ఆ సబ్జెక్ట్నే చదవాలి మీరు. ఇప్పుడు మనం గాయత్రి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి మాట్లాడుకున్నా మనం గాయత్రి గురించే మాట్లాడుకుంటూ, అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి, ఒకే రైటర్ రాసినటువంటి పుస్తకాలు. రెండు రకాలుగా మీరు విద్యని నేర్చుకోవటానికి ముందుకు వెళ్ళవచ్చు. రెండు విధానాలు మంచివే విద్య నేర్చుకోవటానికి, కానీ ఏ విద్యలోనూ మీరు పరిపూర్ణ నిష్ణాతులు రెండు మూడు రోజుల్లో అవలేం కదా. చేత ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఒక నియమం పెట్టుకుని మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఏంటి నేర్చుకోవాల్సినటువంటి విద్యలు కొన్ని ఉన్నాయి, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని భారతీయ ఋషి సాంప్రదాయంలో అవి అందరికీ వచ్చే ఒకనొకప్పుడు. ఒకటి జ్యోతిషం, అందరికీ వచ్చి ఉండాల్సింది. పూర్వకాలంలో నేను మొన్న పల్లెటూరు ఏంటని అమలాపురం దగ్గర వెళ్ళాను నేను, మహాకాలచక్ర రంగాపురంలో, వాళ్ళందరూ ఆ మీనం మేషం దానికి ఉన్న నక్షత్రాలు ఆ నక్షత్ర పాదాలు ఆడవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు, నాకు రావు అవి, ఇప్పటికీ రావు నాకు. జ్యోతిష్ శాస్త్రం అదే ఒక మస్ట్. ఆధ్యాత్మిక జగత్తులో పురోగమనము, ముందుకు వెళ్ళదలుచుకున్నటువంటి వాడికి జ్యోతిష్ శాస్త్రం ఒకటి చాలా అవసరం. దాని తర్వాత ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎందుకు, మన శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఆహారం ద్వారా మనస్సును ఎలాగ మార్చుకోవచ్చో తెలిపేటటువంటిది ఆయుర్వేదం కనుక ఆయుర్వేదాన్ని అధ్యయనం చేయాలి. గాయత్రి యొక్క మూడవ ముఖము ఈ విద్యల గురించి చెప్తోంది. ఇది కాకుండా ఇంకా విద్యలు దేని గురించి చెప్పాలి, ఉపాసనా విధానాలు, ఏ దేవతని ఎలా ఉపాసన చేయాలి. దానికోసం మన ఋషులు ఒక నిర్ణీతమైనటువంటి పర్వదినాలు, పుణ్యతిథులు ఏర్పరిచారు. ఆ పుణ్యతిథులు జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఏర్పరచబడ్డాయి. ఆ జ్యోతిష్శాస్త్ర ప్రకారము ఏ ఏ దేవతాశక్తులు ప్రకృతిలో ఉన్న వాటిని ఎలాగ ఉపయోగించుకోవాలో, ఉదాహరణకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటారు, కృష్ణపక్ష ఏకాదశి అయినా కావచ్చు, శుక్లపక్ష ఏకాదశి అయినా కావచ్చు, ఆ ఏకాదశి తిథిలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ఇలాంటి విద్యలు కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత పర్వాలు, పండుగలు, వాటి విశిష్టత, ఆ విశిష్టతను బట్టి మనం ఏ విధంగా మన జీవితాన్ని గడపాలి, విద్య. ఇవి అంతా కాకుండా ఇంకా కొన్ని విద్యలు ఉన్నాయి, ధనుర్విద్య ఒకటి, వేద విద్య ఒకటి. ఆ విద్యలు ఈనాడు అంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు, కానీ రాబోయే కాలంలో వాటి యొక్క పరిమార్జితమైనటువంటి రూపం మీకు ఉపయోగపడవచ్చు. అవి ఎలా డెవలప్ అవుతుందో ఈ గాయత్రి యొక్క మూడవ ముఖం చెప్తుంది. విద్య నేర్చుకోవాల్సిన మూడు విద్యలు మాత్రం మనం కామన్గా ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఏంటి? ఆయుర్వేదము, జ్యోతిషము, పండుగలు, వాటి ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యత సామూహికంగా ఎలా వస్తుందో కూడా మనం ఇక్కడ చూసుకునేటటువంటి పండుగలలో సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత కూడా గాయత్రి యొక్క మూడవ ముఖం చెప్తుంది. గాయత్రి యొక్క నాలుగవ ముఖం చాతుర్యము, తెలివైన వాళ్ళు అంటే ఏంటి? పరిమాణానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పరిణామానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. క్వాంటిటీ కాదు, రిజల్ట్, ఫలితానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. పరిమాణము కాకుండా పరిణామము. మాన తలకిద్దరవుతాయి, ఇది చాతుర్యం. తెలివైన వాడు ఇప్పుడు దూరదృష్టితో ఎక్కువ లాభం వచ్చే పనులు చేస్తాం కదా, తాత్కాలికమైనటువంటి లాభాలు, శాశ్వతమైనటువంటి లాభాలు. చాతుర్యం అది, తెలివైన వాడు చేసేటటువంటి పనులది. గాయత్రి యొక్క నాలుగవ ముఖం ఏం చెప్తుంది అంటే, భౌతిక జగత్తులో మీరు ఏ లబ్ధి పొందినా అది తాత్కాలికమే. చేత భౌతిక జగత్తులో పొందినటువంటి తాత్కాలిక లాభాలు కాకుండా శాశ్వతమైనటువంటి లాభాలు దృష్టిలో ఉంచుకుని మీరు ప్రతి పనిని చేయవలసి ఉంటుంది. అది గాయత్రి యొక్క నాలుగవ ముఖం మనకు చెప్తుంది. ఇంకొక విధంగా మనం చూసుకుంటే ఇది గాయత్రి యొక్క విజ్ఞానమయ కోశం అని కూడా చెప్పవచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా చివరిది గాయత్రి యొక్క ఐదవ ముఖం, ఇది మిస్సింగ్ ఈనాడు ప్రపంచంలో, పరస్పర సహయోగము, కలిసి పనిచేయటం. చేత కావటం లేదు అది చాలామందికి. ఇన్ ఆల్ లెవెల్స్, ఇక్కడే కాదు ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, భౌతిక జగత్తులో, కుటుంబంలో, ఏంటక్కడ ఎవరు చేయగలిగేటటువంటి పనిని వాళ్ళు మాత్రమే చేస్తూ, ఇంకొకళ్ళు చేయగలిగే పనిని ఇంకొకళ్ళ ద్వారా చేయించుకుంటూ, ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ, ముగ్గురు పరస్పరము సహకరించుకుంటూ, సంపూర్ణ సమాజము పరస్పరము సహకరించుకుంటూ ఒక విశాలమైనటువంటి పరివారాన్ని నిర్మింపజేసుకోవాలి. మనం దేవ పరివారమని, గాయత్రి పరివారమని, సాయి పరివారని రకరకాల పేర్లతో పెట్టుకుంటాం కదా. ఏంటక్కడ పరివారంలో ఉద్దేశం అందరూ సాయి భజనలు, చెక్క భజనలు చేస్తూ కూర్చోటమా, గాయత్రి మంత్రం చేస్తూ కూర్చోటమా, ఎవడింట్లో వాడు? పరివారం యొక్క లక్ష్యం ఒకటి ఉంది. అసలు ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోతాం కనుక పరస్పర సహయోగంతో. ఎందుకు పరస్పర సహయోగంతో? 60,000 సంవత్సరాల నుంచి ఈ 1.5 సంవత్సరాలకి రాబోయేటటువంటి మార్పులకి ఋషులు పునాదులు వేస్తున్నారు. అంటే ఎంత సహకరించుకుని ఉంటారో ఊహించుకోండి. వాళ్ళు ఎంత విశాలమైనటువంటి సహకారం ఉండాలో 60,000 సంవత్సరాల బట్టి. ఒక ఋషి చేసినటువంటి పని ఇంకో ఋషి చేయకూడదు. అంచేత ఆ పరస్పర సహకారం కనుక మీకు అర్థం చేసుకోవాలి అంటే, గాయత్రి యొక్క ఐదవ ముఖాన్ని మీరు ఆ పంచముఖి గాయత్రిది అర్థం చేసుకోవాలి అంటే, ముందు మనము, మన పరివారం వాళ్ళు, మన గురుసత్తా యొక్క పరస్పర సహకారం ఎలా ఉంది? ఎవరి పరస్పర సహకారం? సిబివికి, లహరీ మహాశయకి మధ్య ఏంటి సహకారం? రామకృష్ణ పరమహంసకి, షిర్ది సాయికి మధ్య ఏంటి సహకారం? 3 రోజులు షిర్ది సాయి తన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోతూ ఆయన అన్నటువంటి మాటలు చాలా ముఖ్యమైనటువంటి. మనం మనకి కావాల్సిన ఉద్యోగం వచ్చిందా లేదా, మన రోగ నివారణ అయిందా లేదా, ఇవే చూసుకుంటాం తప్ప అసలు వాళ్ళు ప్రతి మాట చాలా జాగ్రత్తగా వాడతారు. వాళ్ళు మిత వ్యయం అనేది, ధనం అనేది, వాక్శక్తి కూడా పెద్ద ధయమే. గురువుల యొక్క వాక్శక్తి చాలా జాగ్రత్తగా వాడతారు వాళ్ళు ఆ మాటల్ని. 3 రోజుల తర్వాత నేను వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ఫస్ట్ వరల్డ్ వార్ అరౌండ్లో ఆయన శరీరం వదిలి వెళ్ళాడు. ఎంత నిర్ణయాలు జరిగాయో. రామకృష్ణ పరమహంస, ఈ గందరగోళం అంతా నేను భరించలేను బాబు, అందరూ అడుక్కునే వాళ్ళే వస్తున్నారు తప్ప, రామకృష్ణ పరమహంస ఏ ఉద్దేశ్యం కోసం అయితే జన్మించాడో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ఎవడు రాలే. ఒక వివేకానంద వచ్చాడు, ఇంకెవడు వచ్చాడు? మిగతా వాళ్ళందరూ రామకృష్ణ పరమహంసకి శిష్యులు లేరా? ఇంకో శిష్యుడు పేరు చెప్పండి చూద్దాం, ఠక్కమని ఇంకో పేరు. ఇంచేత లేదు, మిగతా వాళ్ళందరూ అడుక్కునేవాళ్లే, కనుక అడుక్కునేవాళ్ళ పేర్లు ఎవరికి గుర్తుండవు, రాజుల పేర్లు గుర్తుంటాయి. ఆ షిర్ది సాయి రామకృష్ణ పరమహంస పంచుకున్నారు, ఈ గందరగోళం అంతా నేను భరించలేను, నేను నా శక్తిని అంతా కూడా నా కార్యక్రమాన్ని, మన కార్యక్రమాన్ని చేసేటటువంటి ఒక వ్యక్తికి అప్పచెప్పేస్తాను, కనుక మరి మిగతా వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఉన్నారు కదా యాచకులు, మనమే మన ఇంటికి వచ్చిన వాళ్ళని వెనక్కి తిరిగి పంపించ ఉత్తి చేతులతో. గురువులు ఎలా పంపిస్తారు? పంపించారు ఉత్తి చేతులతో. అవంతా ఆవిడ నింపాడు, శుద్ధి సాయి నింపాడు, పరస్పర సహకారం. అందుకు గాయత్రి యొక్క పంచముఖాన్ని తెలుసుకోవాలి అంటే మన గురుసత్తా మధ్య అనేక జన్మల నుంచి కబీర్దాస్గా, సమర్థ గురు రామదాస్గా, శివాజీకి, చాణక్యుడికి, చంద్రగుప్తుడికి మధ్య, అక్బర్కి, అశోకుడికి మధ్య, వీళ్ళందరి మధ్య ఒక అద్భుతమైనటువంటి సహయోగం ఏర్పడి ఉన్నది. ఆ సహయోగమే ఈనాడు మన పరివారం నుంచి గురువులు కోరుకుంటున్నారు. మన పరివారం ఎలాంటి పరివారం? ఈ ఏడుగురు గురువుల యొక్క, ఆరుగురు గురువుల యొక్క శిష్యులందరూ కలిసి ఆ గురు పరంపర ఏ లక్ష్యం కోసం అయితే పాటుపడిందో ఆ లక్ష్యం వైపుకి పరస్పరము సహయోగము చేసుకుంటూ వెళ్ళాలి పార్ట్ టైం జాబ్గా. మీ కుటుంబ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, కానీ గురువు యొక్క పని కూడా చేయండి. అంటే ఎలా సహకరించాలి? ఇమీడియట్గా ప్రశ్న ఏమొస్తుందంటే ఎలా సహకరించాలి అని. అంటే గురువులు ఏం కావాలనుకుంటున్నారు మీ దగ్గర నుంచి? తెలియదు మనకి. అది గాయత్రి యొక్క 5వ ముఖం చెప్తుంది, సహకారం ఎలా కావాలి అని. అంచేత పంచముఖి గాయత్రి ఉపాసన చేస్తున్న వాళ్ళకి ఏమేం కావాలి? ఆరోగ్యము, విద్య, తర్వాత చాతుర్యము, ఇంకోటి ధనము. ఇవి, ధనము అంటే మీన్స్, డబ్బు కాదు. డబ్బు కావలసిన పరికరాలు సమకూర్చడానికి ఉపయోగపడుతుంది కనుక డబ్బు, కానీ పరికరములే మనం సమకూర్చుకోగలిగితే డబ్బు అక్కర్లేదు కదా. చేత ధనము పరికరాలకి కూడా, పనిముట్లకు కూడా నిర్వచనం ఇస్తుంది అది. ఇంచేత ఇది అర్థం చేసుకోండి, ఆరోగ్యము, ధనము, విద్య, చాతుర్యము, సహకారము. అంచేత గాయత్రి యొక్క పంచముఖి సాధన చేస్తున్నప్పుడు ఇవి మీ శరీరంలో సహజంగానే పెరుగుతాయి, కానీ ఇవి భౌతికమైనటువంటివి మాత్రమే. గాయత్రి మాత యొక్క ఎడం చేతులు మాత్రమే 5 చేతులు, మరి కుడి చేయి ఉంది కదా 5 కుడి చేతులు. ఆ కుడి చేతుల యొక్క శక్తులు అర్థం చేసుకోండి. ఆ కుడి చెయ్య ఏ విధమైనటువంటి వరదానాలు మీకు ఇస్తుందో వాటి యొక్క డెప్త్లోకి ఈ 5-6 రోజుల్లో మనం డీప్గా వెళ్దాం. మనం ఒకటి ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము అంటే ఏంటి? నేను ఆత్మని అనేటటువంటి భావనతో జీవించగలగటం. 2 ఆత్మదర్శనము. 3 ఆత్మ అనుభవము. 4 ఆత్మలాభము. 5 ఆత్మకళ్యాణము. గాయత్రి యొక్క ఈ 10 భుజాలను మనము అర్థం చేసుకోగలుగుతూ ఉంటే ఇంకా గాయత్రికి 5 ముఖాలు మాత్రమే ఉన్నాయా? గాయత్రికి 10 చేతులు మాత్రమే ఉన్నాయా? కాదు, ప్రపంచం అంతా ఆవిడ యొక్క స్వరూపమే. కానీ ఈ 5 కేటగిరీస్లో, ఈ 10 చేతులలో, 10 దిశలలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా మనం ఉపయోగించుకుంటాం. ఆ గాయత్రి యొక్క పంచముఖి 10 చేతులు ఉన్నటువంటి స్వరూపాన్ని మీరు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ చేయొచ్చు. మనం సాధన చేస్తున్నప్పుడు పంచముఖి గాయత్రి ఫోటో మీరు చూసే ఉంటారు, ఇందులో స్పెషల్గా ఏం లేదు, అదే ఇది. అంచేత మీరు గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరోజు దీని మీద కూడా ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఈ స్వరూపం మీద కూడా ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యము, ధనము, విద్య, చాతుర్యము, పరస్పర సహకారము లాంటి శక్తులు నాలో పెంపొందుతున్నాయి అనేటటువంటి భావన చేసుకుంటూ చేయవచ్చు. ఇది గాయత్రి యొక్క చిత్రావళిలో మనం నేర్చుకున్నటువంటి విద్య. దాని తర్వాత మనం ఏం చదువుకుంటున్నాం? గాయత్రి యొక్క 24 శక్తులు ఎలా ఉంటాయో మనం చదువుకుంటున్నాం.